ಈ ಗುರು ಪೂರ್ಣಿಮೆ ನಾಡು ಗುರುವುಲು ಮಾನವ ಜಾತಿಗೆ ಅಂದించేటువంటి ಮಹತ್ತರಮైనటువంటి ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಕೂಡ ಈ ಗುರು ಪೂರ್ಣಿಮೆ ನಾಡು ಅಂದింపబడతాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. గురువులు వాళ్ళు అందజేయదలుచుకున్నటువంటి సమాచారాన్ని కానీ సందేశాన్ని కానీ అందజేయదలుచుకున్నప్పుడు మనలో ఒక శక్తి పనిచేస్తూ ఉండాలి. ఆ శక్తి మనలో పనిచేయకపోతే గురువులు మనకి చెప్పదలుచుకున్నటువంటి విషయం మనకి అర్థం కాదు. అదేంటి అంటే రిసీవర్, మన దగ్గర ఉన్నటువంటి రిసీవింగ్ సెట్ కరెక్ట్ గా ఉంటే గురువులు ఎంత దూరం నుంచి సందేశాన్ని పంపించినప్పటికీ కూడా ఆ సందేశాన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతాం. ఈ రిసీవింగ్ సెట్ మన మనస్సు ద్వారా పనిచేసేటటువంటి బ్రెయిన్, మస్తిష్కము బ్రహ్మాండ చేతనత్వం నుంచి వచ్చేటటువంటి అనంతమైనటువంటి శక్తులన్నింటినీ కూడా ఒక్క సెకండ్ కొల్లుకోకుండా ప్రతి క్షణము మనం నిద్రపోయినప్పుడు కూడా అది రికార్డు చేస్తూనే ఉంటుంది మస్తిష్కం బ్రెయిన్. ఐన్స్టీన్ లాంటి మేధావుల యొక్క బ్రెయిన్ కూడా తన ఎబిలిటీ, ఆ బ్రెయిన్ ఎంత పనిచేయగలదో దాంట్లో 10% మాత్రమే పనిచేసింది అని చెప్తూ ఉంటారు సైకాలజిస్ట్ ఐన్స్టీన్ లాంటి మేధావులు. ఐన్స్టీన్ లాంటి మేధావులను ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఐన్స్టీన్ యొక్క గొప్పతను ఐన్స్టీన్ సమకాలీకులకి అర్థం కాలేదు అని చాలా మంది ఫిజిసిస్ట్ చెప్తూ ఉంటారు. ముఖ్యంగా విక్టర్ కాప్లర్ అనే ఇటలీలో ఓ ఫిజిసిస్ట్ ఉన్నాడు, ఇటువంటి ఫిజిసిస్ట్ ఆటమ్ బాంబ్ ఎక్స్పర్ట్, అతను ఇప్పుడు బతికే ఉన్నాడు, చాలా చిన్నవాడు, 66 ఏళ్ళు. సైంటిస్ట్ ఏజ్ ప్రకారం చూస్తే చిన్నవాడు, అది 50-60 ఏళ్ళు ఉంటే చిన్నవాడు అన్నాను అంటే అర్థం ఏంటంటే ఆ నోబెల్ ప్రైజ్ పొంది ఆ మహత్తరమైనటువంటి జ్ఞానంలో ఒక స్థానాన్ని సంపాదించుకునే భౌతిక శాస్త్రంలో మరి 50-40 ఏళ్ళకి ఆ మాత్రం తెచ్చుకున్నాడంటే చాలా చిన్నతనంలోనే తెచ్చుకున్నాడు. అతను ది టర్నింగ్ పాయింట్ అని ఒక పుస్తకం రాశాడు. అంటే ఏ బిందువు వద్ద మనం వెనక్కి తిరుగుతాం. ఇంకో 2 పుస్తకాలు ఉన్నాయి. ఆ 2 పుస్తకాలు కూడా ముఖ్యంగా థర్డ్ వేవ్ అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని మాత్రం తప్పనిసరిగా చదవడానికి ట్రై చేయండి అందరూ కూడా. ఒకవేళ ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ చేత మొదట దానికి ఇంట్రొడక్షన్ 10 పేజీలు రాసాడు. ఆ ఇంట్రొడక్షన్ 10 పేజీలు చదివితే మీకు గురువు గారి యువ నిర్మాణ యోజన గురించి చెప్తున్నాడేమో అనిపిస్తుంది. మొత్తం అదే భాష, అదే లాంగ్వేజ్ థర్డ్ వేవ్. కానీ అతను సైంటిస్ట్ కాదు, అసలు ఇండియన్ ఫిలాసఫీ అంటే ఏమీ తెలియదు. అతను సోషియాలజిస్ట్, సమాజ శాస్త్రవేత్త, అమెరికన్ అనుకుంటాను. అతను అంతకంటే ముందు ఇంకొక పుస్తకం రాశాడు, ద ఫ్యూచర్ షాక్ అని. ఆ పుస్తకం తర్వాత రాసినటువంటి పుస్తకం థర్డ్ వేవ్ అని. నా నమ్మకం ఏంటంటే ఈ 2 పుస్తకాలు సీరియస్గా తెలియని వాళ్ళు ఎవరైనా సరే కెనడీ, అబ్రహాం లింకన్ ఆ లెవెల్ పొలిటీషియన్ గా గ్యారంటీగా మారుతాడు. ఇద్దరు ఆ పుస్తకాన్ని చదివారు నాకు తెలిసినంత వరకు. వాళ్ళిద్దరు ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్గా ఉన్నారు. ఎంజి రామచంద్రన్ దగ్గరికి జయలలిత వెళ్ళినప్పుడు, లేకపోతే జయలలితను ఎంజి రామచంద్రన్ తన సెక్రటరీగా పెట్టుకున్నప్పుడు మొట్టమొదటి ఇచ్చిన పుస్తకం అది. ఈ పుస్తకాన్ని మీరు చదువుతారంటే ఆ రచయిత పేరు ఆల్ఫ్రెడ్ టాఫ్లర్. ఆల్ఫ్రెడ్ టాఫ్లర్ ఆ పుస్తకాన్ని చదివినవాడు రాజనీతిజ్ఞుడు కాకుండా ఉండడు, కానీ ఈనాటి రాజనీతిజ్ఞుడిలాగా ఉండడు. వాడు నిజమైన రాజనీతిజ్ఞుడిలాగా ప్రపంచానికి ఉపయోగపడేటువంటి రాజనీతిజ్ఞుడిలాగా తీర్చిదిద్దబడతాడు. కనుక చిన్నవాళ్ళు ఎవరైనా పాలిటిక్స్ లో వెళ్ళదలుచుకుంటే పెద్దవాళ్ళని సరే, కానీ చిన్నవాళ్ళు ఎవరైనా పాలిటిక్స్ లో వెళ్ళదలుచుకుంటే మళ్ళా ఈ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అది మీరు ఇవ్వదలుచుకోవాలి అంటే మరి పాలిటిక్స్ అయితే ఖటానం మీరు ఆర్డర్ పాస్ చేసి రైట్ దీన్ని మేము పాస్ చేసేస్తున్నాం అనొచ్చు కదా. అంచేత మీరు ఆ పుస్తకాన్ని చదవండి, ఈ 2 బుక్స్ కూడా. కానీ ఫ్యూచర్ షాక్ కొంచెం బోర్ కొడుతుంది, కానీ థర్డ్ వే అసలు బోర్ కొట్టరు. మీరు నవల చదువుతున్నట్టే ఉంటుంది. ఆ థర్డ్ వే పుస్తకంలో అతను ఏం రాస్తాడు అంటే ప్రపంచంలో 2 కెరటాల లాంటివి జరిగాయి అంటాడు. అంటే మానవ జాతి అభ్యుదయంలో కలితాలతో చూస్తే కలితాలు అలా పైకి లేచి మన కింద పెడుతూ ఉంటాయి కదా, ఇలా పైకి లేచినప్పుడు మానవ జాతి ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటుంది, మళ్ళా కింద పెడుతుంది, మళ్ళా ఇంకో కలితంగా పైకి వస్తుంది కింద పెడుతుంది. అలాగే రెండు కలితాలు వచ్చాయి మానవ జాతి సమూహంలో, ఇప్పుడు మూడవ కలితం రాబోతోంది, దానికి మీరు తయారుగా ఉండండి అది అతను రాసేది. గురువు అదే చెప్తున్నారు. ఏంటి అతను చెప్పేది, మొట్టమొదట మానవ జాతి వికాస క్రమంలో చాలా గొప్పదైనటువంటి ఒక డిస్కవరీ అంటే ఆవిష్కరణ కనుక్కున్నారు. ఆ కనుక్కోటంతో మానవ జాతి చరిత్ర మొత్తం మారిపోయింది అన్నారు. చిన్న ఏమంటారంటే దాన్ని ఆవిష్కరణ కనిపెట్టారు,
ఉన్నది కనిపెట్టారు,
ఉన్నది కనిపెట్టారు. అదేంటి అంటే నిప్పు. ఈ నిప్పుని కనిపెట్టి మే మిగతా సమాజానికి మానవ జాతి సమాజానికి తేడా వచ్చింది. నిప్పు లేని సమాజాల్లో ప్రగతి ఉండదు అంతే కదా. నిప్పు ఎప్పుడైతే ఆవిష్కరింపబడిందో ఆ నిప్పు ఆవిష్కరింపబడటం వల్లే ఇప్పుడు వచ్చేటటువంటి మెటలర్జీ కానీ ధాతువులు ఎక్స్ట్రాక్షన్ కానీ ఇవంతా నిప్పు వల్లే. రకరకాలుగా దాన్ని ఉపయోగించుకుంటున్నాం, బ్లాస్ట్ ఫర్నెస్ కానీ ఈ ఫర్నెస్ కానీ, కానీ అందులో ఉపయోగించేటటువంటి పదార్థము అగ్ని. కానీ తమాషా ఏంటంటే ఇంత పెద్ద సైంటిస్టులకి ఇంత గొప్ప సైంటిస్టులకి ఇంత పేరు తెచ్చుకుని మేము సైంటిఫిక్ గా ఉంటే తప్ప మేము ఏమి ఒప్పుకోము అని చెప్పే వాళ్ళందరికీ వివరం నిప్పంటే ఏమిటి అంటే చెప్పలేరు వాళ్ళు. మీరు చెప్పలేరు చూద్దాం. నిప్పంటే ఏమిటి అంటే అదుపులు తీశాడు ఇలాగా పేరు వచ్చింది కదా, ఉద్యోగ లాంటిది, అది నిప్పు అన్నాం మనం. కానీ అసలు అదేంటి, అది ఎందుకు వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, దాని గుణాలలో ఒక గుణాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఆ ఒక గుణము ఏంటి అంటే పావక వండి పెట్టే గుణం, ఉడికించేటటువంటి గుణం, దాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం. అంటే ఏంటి, ఇంట్లో ఉపయోగించుకున్నా ఫర్నెసెస్ లో ఫ్యాక్టరీస్ లో వాటిలో ఉపయోగించుకున్నా మనం ఉపయోగించేటటువంటి లక్షణం ఏంటి అంటే పావక వండించగలిగేటటువంటి గుణం. వండించటువంటి ఏంటంటే కుకింగ్, దాని స్వరూపాన్ని తినలేని స్వరూపంలో ఉన్నదాన్ని తినగలిగే స్వరూపంలో ఉపయోగించుకుంటున్నాం ఆహారాన్ని. అలాగే లోహాలు ఖనిజాలు ఇవన్నీ ఉన్నాయనుకో, ఉపయోగించలేని స్థితిలో ఉన్నటువంటి లోహాలను ఉపయోగించుకో గలిగే స్థితికి తీసుకురాగలుగుతున్నాం మనం. ఇది పావక అగ్ని యొక్క లక్షణం ఏంటి అంటే ఉపయోగపడిన వస్తువుని ఉపయోగించుకోవడానికి మనం తయారు చేసేటటువంటిది. ప్రకృతి గర్భంలో అలాంటి ఒక మహత్తరమైనటువంటి ఫ్యాక్టరీ ఉంటుంది. కొన్ని వేల 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 సంవత్సరాల కిందట భూగర్భంలోకి ఎర్త్ క్వేక్స్లలో దీనివల్ల వెళ్ళిపోయినటువంటి వృక్షాలు అవన్నీ కూడా రుద్ధి లోపల ఉన్నటువంటి అగ్ని ద్వారా, దాంతో దీని మీద పడి ఉన్నటువంటి ఈ మట్టి యొక్క పీడనము వల్ల ప్రెషర్ వల్ల మిల్లిగా అవి ఎలా మారుతున్నాయి, దగ్గుగా మారుతున్నాయి, తర్వాత ఇంకా పెట్రోల్ గా మారుతుంది. ఆ పెట్రోలే కనుక లేకపోతే ఇప్పుడున్నటువంటి అనేక ట్రాన్స్పోర్ట్ రవాణా సౌకర్యాలు మనం ఎందుకు పనికిరావు. అంటే అది ఎక్కడికెక్కడికి అన్ని ఇబ్బంది అయిపోతాయి. అంటే సడన్ గా పెట్రోల్ లేదనుకోండి, ఊహించుకుందాం మనం, కారు ఎలా నడుస్తుంది, కారు ఎలా నడుస్తుంది, హైడ్రోజన్ కాదు. ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అనుకో కరెక్ట్ అది, కానీ కారు ప్రస్తుతం రాదు, హైడ్రోజన్ కాదు, పెట్రోలే కావాలి దానికి. అందులో పెట్రోల్ ఉన్న కారులో డీజిల్ పోస్తున్నారు కదా మళ్ళా కదా. అలాగా ఈ భూమి లోపల ఉండేటటువంటి ఇంధనాలు ఫ్యూయల్స్ వీటికి కూడా మనం ఉపయోగించుకునేటటువంటిది ఆ అగ్నినే ఉపయోగించుకుంటూ ఉంటాం మనం. సరే మనం ఆహారం తిన్నాం, మనం ఆహారం తిన్నాక మన అది కూడా శక్తిగా మారాలి, మనకి ఇంధనంగా మారాలి అంటే మన శరీరంలో కూడా ఒక అగ్ని ఉండాలి. ఆ అగ్నిని ఏమంటాం మనం, జఠరాగ్ని అంటాం. కొంచెం తీవ్రమైంది అనుకోండి అది కడుపులో మంటగా వస్తుంది, కొంచెం తగ్గింది అనుకోండి అని అగ్నిమాంధం అంటే ఆకలేదు, తాపం ఇంజనాలు ఉండదు, జ్ఞానం ఉండదు, చికాగ్గా ఉంటుంది, ఇలా రకరకాల బాధలు వస్తూ ఉంటాయి. దాని యొక్క బ్యాలెన్స్ పోతే కానీ ఇది కూడా పావక అగ్నియే. మనం బాహ్యంగా ఏ వస్తువును అయితే ఉడికించుకునే ఆహారాన్ని తిన్నాము, ఆ ఉడికిన ఆహారాన్ని మళ్ళా అది ఉడికిస్తుంది అన్నమాట. అది ఇంకేది ఇక్కడ మనం ఏంటి, ఉపయోగపడని వస్తువుని ఉపయోగపడే వస్తువుగా మార్చేటటువంటి శక్తి, దాన్ని పావక అగ్ని అన్నాం. ఈ పావక అగ్ని మనం సృజనాత్మక శక్తి అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ కాగితాలు ఏమి ఉంటాయి, పనికిరాని వస్తువులు అన్ని ఉంటాయి, వెళ్ళడు దాంట్లో వెళ్ళేవాడు దాన్ని రకరకాల పువ్వులు గానో చెట్లు గానో దేని గానో పెట్టి గుచ్చి 5 రూపాయలండి అని ఇస్తాడు మనకి. అది తీసుకొచ్చి గతంలో కొనేసుకొచ్చి మీకు టీవీ చెట్టు మీద పెడతాం, కొనండి పెట్టుకోండి అభ్యంతరం లేదు, అదంతా చెప్పంటం లేదు. కానీ ఆ పనికిరాని వస్తువులు వాడు మళ్ళా ఏం చేశాడు, ఉపయోగపడే వస్తువులు తీర్చిదిద్దాడే. ఈ తీర్చిదిద్దే క్వాలిటీ ఏదైతే ఉందో అది అగ్ని. ఆ అగ్ని యొక్క స్థూల స్వరూపం మనకు అలా కనిపిస్తోంది. అది మీరు కాస్త జాగ్రత్తగా కనుక గుర్తు చేసుకుంటే, వేదాలలో అన్నిటికంటే ప్రాచీనమైనటువంటి వేదము ఋగ్వేదము. ఈ ఋగ్వేదం మొదటి శ్లోకమే దాంతో మొదలవుతుంది, అగ్ని మీలే పురోహితం. అంటే ప్రజలకు ఉపయోగపడే రీతిగా అగ్నిని ఎవరైతే తెలుసుకోగలుగుతాడో వాడు నూతన సమాజానికి నాంది ప్రస్తావన చేయగలుగుతాడు అని దాని ఉద్దేశం. ఇంకేత ఋగ్వేదంలో వాడు చెప్పింది గ్యాస్ కాదు ఎందుకు పనికిరాని, ఏదో దేవతల్ని రాళ్ళని రక్తాన్ని వెళ్ళి పూజించే మంత్రాలు ఉన్నాయి, వాటి నుంచి స్నానం చేసుకునే ఎంత గొప్ప సైంటిస్ట్లు అని అనుకునేవాడు పాపం. అసలు వాడు చెప్పిన మొదట్లైన అర్థమే తెలియలేదు వాళ్ళకి, ఇంత తెలియాలి ఆ మొదట్లైన అర్థం మనకి తెలియాలి అంటే. అగ్ని పురోహితం అంటే పురంలో ఉండే అంటే మనుషులకి ఉపయోగపడే రీతిగా ఎలా ఉంటుందో చెప్పి అగ్ని సూక్తాలు 164 సూక్తాలు ఉన్నాయి. 164 మొదటి మండలంలో ఆయన మీరు ఋగ్వేదం తెరవగానే దాంతో స్టార్ట్ అవుతుంది అది. ఆ 164 సూక్తాలలో అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పుకుంటూ శరీరంలో ఉన్నటువంటి అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలో కనుక మనం కరెక్ట్ గా తెలుసుకుంటే అప్పుడు కానీ స్థూల పోషకారణ శరీరాన్ని మనం ఉపయోగించుకోలేము. అంతవరకు నిరాశగానే ఉంటుంది, ఏం చేస్తున్నాం మనం ఈ సాధన అంతా ఎందుకు, ఇలా చాలా సార్లు మనం కూర్చుంటున్నాం కానీ దీని ఫలితాలు ఏం లేవే అనేటటువంటి బాధ ఎందుకు వస్తుంది అంటే అగ్నిని మనం ఉపయోగించుకోవటం లేదు, అగ్ని మనలో పుట్టడం లేదు, నీరసం ఉంది అది. ఇంకా ఈ అగ్ని ఎన్ని రకాలుగా ఉన్నాయంటే ముందు 5 రకాలైనటువంటి అగ్ని ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం మనం. పంచాగ్ని విద్య అని యముడు నచికేతస్కి చెప్తాడు. యముడు నచికేతస్కి చెప్తాడు అనే కథలో చాలా తమాషమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. లాస్ట్ చీరాల క్యాంప్ లో కూడా చెప్పినట్టు గుర్తు దీని గురించి, ఒకవేళ చెప్పినా మళ్ళీ రిపీట్ చేసుకుంటే తప్పు లేదు. ఎందుకంటే అది సహజంగా మర్చిపోవాలి మనం, మర్చిపోకపోతే మర్చిపోండి మళ్ళీ కొత్తగా చెప్తాను నేను. ఏంటి అంటే యముడు దగ్గరికి నచికేతస్కి వెళ్తాడు. యముడు దగ్గరికి వెళ్ళటం అంటే ఏమిటి అనేది మనం అర్థమాట తెలుసుకోగలిగితే ఈ సాధనంగా మొదటి పెట్టి వేసేయగలుగుతాం. ప్రతిరోజు మనం యముడి దగ్గరికి వెళ్తున్నాం మనం, కానీ యముడి దగ్గరికి వెళ్తున్నామని మనకు తెలియదు. ఒకవేళ వెళ్ళినా సాధారణంగా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాం అంతే కదా, అదే గురించి మనం చూడాం. ఎందుకంటే ఆ పేరే మనకి నచ్చదు అసలు కదా. కానీ ప్రతిరోజు రాత్రి మనం యముడి దగ్గరికి వెళ్తూ ఉంటాం అది. ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోయి స్థూల జగత్తు మొత్తం అంతా మర్చిపోతాం, మన పేరు, మన ఇల్లు, మన ఊరు, మనం ఎక్కడ ఉన్నా అంతా మర్చిపోతాం. పూర్తి అసలు ఏమీ గుర్తుండదు. మళ్ళా నిద్ర లేచాక గుర్తొస్తున్నారా మనం సాధారణ క్యాంప్ లో ఉన్నామే అని కదా. ఇంకైతే ఈ మత్స్యకాలంలో ఏం జరుగుతుంది అంటే మనం ఆ యముడు అనే పరిస్థితి దగ్గరికి వెళ్తాం. మనం ఎందుకు వెళ్తాం, ఎలా వెళ్తాం అనే డిస్కషన్ మనకి ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేదు. మనం పంచాగ్ని విద్య గురించి కదా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన పాయింట్. అందులో ఏం చెప్తాడు అంటే ఈ 5 ప్రాణాలు ఉన్నాయి మానవ శరీరంలో. ఈ 5 ప్రాణాలు కనుక మనిషి ఉపయోగించుకోవటం నేర్చుకుంటే అది మనం నేర్చుకోవాల్సిన పాయింట్. ఇక్కడ ఇప్పుడు మనిషి సాధనలో ఎప్పుడు ఏదో కొత్తది పొందాలి అనేటటువంటి ఒక తహత కనిపిస్తూ ఉంటుంది చాలా చోట్ల. దానికి చాలా మంది గురువులు బాధ్యులు. ఆ గురువుని మనం తిట్టాల్సిందే, తప్పుదారిలో పడేసినందుకు. కానీ తప్పుదారిలో పడేసినందుకు గురువుని తిట్టడం మొదలు తప్పు గురువు దగ్గరికి వెళ్ళినందుకు మరి మనల్ని మనల్ని కూడా తిట్టుకోరు మరి ఆ గురువుని తిట్టినప్పుడు. చిత్త రెండూ చేసుకుంటే సమానంగా ఉంటుంది అది. కానీ చాలా మంది గురువులు చెప్పే దాంట్లో ఏంటి అంటే మీరు సాధన చేసి లేనిది ఏదో మీరు పొందండి అని. అంతేనా, మీలో ఆ శక్తి లేదు, మీలో అటువంటి జ్ఞానం లేదు కనుక ఆ జ్ఞానాన్ని మీరు పొందండి అని ఒక భాష ఉపయోగిస్తారు వాళ్ళు. మీరేదో కొత్తదేదో పొందాలి అని. కానీ మన ఋషులు చెప్పినటువంటి చాలా విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మీ దగ్గర లేనిది మీరు పొందారనుకోండి ఖచ్చితంగా అది పోతుంది. ఇప్పుడు మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అని ఒక సింపుల్ సూత్రం ఉంది స్పిరిచువలిజంలో, ఆధ్యాత్మిక జగత్తులో చిన్న సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాల్లో మొదటి సూత్రం ఏంటి అంటే మీ దగ్గర లేనిది మీరు పొందటానికి ట్రై చేయొద్దు, పొందితే అది ఎలాగో మీ దగ్గర ఉండదు, మధ్యలో వచ్చింది మధ్యలోంచే పోతుంది అదే ప్రిన్సిపల్. అంచేత ఈ జ్ఞానాన్ని కానీ దేన్ని కానీ మీ దగ్గర లేదు కనుక ఏదో గురువు దగ్గరికి వెళ్ళి మీరు పొందదలుచుకుంటే మీరు అనవసరంగా కష్టపడకండి, మళ్ళపోతుంది అది. ఇంచేత అంటే ఇప్పుడు కెమిస్ట్రీలో నేను ఎంఎస్సీ చేశాను, తర్వాత ఏదో పిహెచ్డీ అన్నారు, అదేదో చేశాను నేను. అదేదో చేశాను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎందుకు దుమ్ము తెలుస్తానంటే, నేను 15 సంవత్సరాలు కింద చేశాను పిహెచ్డీ చేశాను, నాకేం అర్థం కాలేదు అసలు. అక్కడ ఈక్వేషన్స్ ఏం రాశాడో, అది ఏంటి రాశాడో, ఎందుకు రాశాడో, ఆ ఈక్వేషన్స్ ఏమి గుర్తులేదు. సరే ఇంకాసేపు అయ్యాక ఫిజికల్ కెమిస్ట్రీ చెప్తూ ఉంటాను కనుక నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ అసలు కాదు నాకు. టేప్ కూడా అయిపోతుంది తమ్మ, మా కాలేజీలో పెట్టద్దు ఇది, మా ప్రిన్సిపాల్ వాళ్ళు ఇంటి కష్టం రాదన్నాడు, స్పష్టంగా ఓపెన్ డిక్లరేషన్ చేశాడని. కానీ నిజం ఒప్పుకోవడంలో తప్పులేదు కదా, మర్చిపోతూ ఉంటాం మనం చాలా విషయాలు కదా. ఈ మర్చిపోవడానికి కారణం ఏంటి అంటే, ఈ మధ్యన వచ్చినటువంటి జ్ఞానం మధ్యనే పోతుంది కనుక ఈ జ్ఞానాన్ని మీరు పక్కనబడైంది అన్నారు. ఈ జ్ఞానం గురించి మన ఋషులు పట్టించుకోవడానికి అసలు ఏ విధమైన ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఈ జ్ఞానం మీరు పొందినా ఎక్కువ కాలం ఉండదు మీ దగ్గర, మళ్ళా దాన్ని ఉపయోగించుకోకపోతే దాన్ని మర్చిపోతారు కనుక ఈ జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అని. వైద్యశాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా వాళ్ళు ఆయుర్వేదం అనే విద్యతో నేర్పించారు, కానీ ఇప్పుడున్నటువంటి సూది మందులు, పెద్ద పెద్ద మాత్రలు, మింగు అంటాం అలాంటిది ఏది వాళ్ళు చేయలేదు. పాపం వాళ్ళు కషాయాలు మింగించారు కానీ వీటిని మింగించలేదు. కంటే ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ మేము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే సాధనలో తీవ్రత తెచ్చుకోవటం ఎలా అనేది అర్థమవుతుంది. మీలో ఉన్న దాన్ని మీరు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు తప్ప, మీకంటే బయట ఎవరో గురువు మీకు చెప్పిన కొత్త విద్యను మీరు నేర్చుకోవటం లేదు, నేర్చుకోవడానికి ప్రయత్నించటం కనీసం గాయత్రి పరివారు వాళ్ళు చేయటం లేదు అది గుర్తుంచుకోండి. అప్పుడు ఆ కొత్తది ఏదో రావటం లేదు అనేటువంటి నిరాశ ఉండదు. ఉంది మీ దగ్గర అనేది కనుక మనం గ్యారంటీగా ఒప్పేసుకుని స్టార్ట్ చేయమంటారు గురువులు. అందుకే వాళ్ళు ఏం చెప్తారు, ఆయన ఆత్మాత్రమ్మ మీరు దేనిలోకి పొందటానికి ట్రై చేస్తున్నారో అది నీలోనే ఉంది, అక్కడే చూస్తూ ప్రజ్ఞానం బ్రహ్మ. ఇంకా అట్టే మాట్లాడితే అహం బ్రహ్మాస్మి, అసలు నేనే బ్రహ్మని, వాట్ నాన్సెన్స్, అసలు నువ్వేదో చెప్తూ ఉంటావు, నేనే బ్రహ్మని మీటాదని. ఈ మాటల అర్థం ఏంటి అంటే, నువ్వు దేనికోసం అయితే వెతుకుతున్నావో, ఏ శక్తి నువ్వు కావాలనుకుంటున్నావో, ఏ అనంతమైనటువంటి అపరిమితమైనటువంటి శక్తి పొంది చాలా ఆనందంగా ఉండాలి అనుకుంటున్నావో, ఆ శక్తి కోసం మొట్టమొదటి మీరు బయట వెతకటం మానేయండి. అది ముందు కనుక మనం నేర్చుకోగలిగితే మొదటి స్టెప్ వేసినట్టే. అదొక్కటే మనం నేర్చుకోలేకపోతున్నాం. ఎన్ని శాతం మనం ఎన్ని రకాలు మాట్లాడినా కూడా మనం మర్చిపోయే మొట్టమొదట గురువులు చెప్పేటటువంటి పాయింట్ ఏంటి అంటే, డోంట్ సెర్చ్ అవుట్ సైడ్, బాహ్య జగత్తులో మీరు వెతకొద్దు, అక్కడేమీ లేదు. మరి ఎక్కడుంది, శరీరంలో ఉందా, ఎక్కడుంది అని వాడు వెతుక్కుంటూ పోయాక ఈ 5 శక్తుల గురించి నేను చెప్పాను కదా, దాన్ని 5 ప్రాణాలు అనే పేరుతో మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అన్నం తింటున్నప్పుడు ఇలా నీళ్లు తిప్పేస్తాం, ప్రదేశంకి ఇలా వేడి పెట్టి ఇలా ఇచ్చాలి అనేస్తాం. బలివైశ్వరే ప్రక్రియ వాడు గురువు గారు చేయమన్నాను గుర్తుంది కదా, ఆ బలివైశ్వరే ప్రక్రియ వాడు చేసేది కూడా ఆ ప్రాణాలకి ఆహుతి వేస్తూ ఉంటారు. అందులో ఉన్నటువంటి ఆ పంచ ప్రాణాలకి స్వాహ అనే పదం తెలిసి డైరెక్ట్ గా అదే చేస్తాం. అక్కడ మనం చేసేది నైవేద్యం పెట్టేటప్పుడు కూడా మనం చదివేటటువంటి పత్రాలు, మరి అది నేను చేయటం లేదు కనుక నాకు గుర్తు లేదు. ఎవరికైనా గుర్తున్నాయి అంతే కదా. అంటే ఏం చేస్తున్నారు మీరు, మనలో ఉన్నటువంటి 5 ప్రాణాలకి అగ్నిలో ఆహుతి వేస్తున్నారు. స్వాహ అంటే అర్థం అదే, అగ్ని యొక్క శక్తి. స్వాహ అనేది చాలా తమాషాగా చెప్పుకు వచ్చారు మన ఋషులందరూ కూడా. స్వాహ అనే ఒక శక్తి పేరుకి అగ్నిదేవుని భార్య అన్నారు స్వాహాదేవి కదా. అంటే అగ్నిదేవుని భార్య అంటే అర్థం ఏంటి అంటే, ఎక్కడైనా మన స్పిరిచువల్ రూపన్స్ లో అగ్నికి భార్య ఉండటం అసలు అర్థం లేదు. అసలు అక్కడ ఫిజికల్ బాడీ, ఫిజికల్ శరీరాలు ఏమైనా ఉంటాయి కదా అక్కడ భార్యాభర్తలు ఉండటానికి. కానీ అక్కడ ఉద్దేశం ఏంటి అంటే, భార్య అనే పదాన్ని ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక దేవతలు, ఉపనిషత్తులు ఎక్కడ మీరు చదివినా శక్తిగా గుర్తుంచుకోండి. అగ్ని యొక్క శక్తి ఏంటి అంటే స్వాహ. అగ్ని యొక్క శక్తిని మీరు ఉపయోగించుకోవాలి అంటే దేని, ప్రాణం, ప్రాణాయ స్వాహ, ప్రాణం యొక్క శక్తిని ఉపయోగించుకోవాలి మీరు. ఈ ఆహారం తిన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ప్రాణం యొక్క శక్తి, మనలో ఉన్నదే ప్రాణం అనుకుంటారు కాదు, మన ఋషులు చెప్పిన దాంట్లో 5 రకాల ప్రాణాల్లో ప్రాణం ఒకటే. మనకు ఆ ప్రాణమే కావాలి కనుక మిగతా ప్రాణాలు మర్చిపోయాం. మిగతావి ఉన్నాయి ఏంటి, మిగతా 4 అంటే ప్రాణ, పాన, సమాన, ధ్యాన, ఉదాన, ఇవి 5. ఈ 5 రకాల ప్రాణాన్ని ఉపయోగించుకోవాలి అంటే వాటి యొక్క లక్షణాలు మనకు తెలియాలి. ఇప్పుడు మంచినీళ్ళు కావాలి, మంచినీళ్ళు నాకు తీయగా ఉండాలి అని అడిగాను అనుకోండి, మీరు ఇంత ఉప్పు వేసేసారు అనుకోండి, అందులో వృత్తిగా ఉండదు, వృత్తిగా ఉంటుంది. ఎలా తెలుసు మీకు? వృత్తి యొక్క స్వభావం తెలుసు కనుక, వృత్తి యొక్క లక్షణాన్ని తెలుసు కనుక. అలాగే మీలో ఉన్నటువంటి పంచప్రాణాలని మీరు ఉపయోగించుకోవాలి అంటే, వాటిలో ఉన్నటువంటి శక్తి మీరు ఉపయోగించుకోవాలి అంటే, ఆ 5 ప్రాణాల యొక్క లక్షణాలు మీకు తెలియాలి. అప్పుడు దాన్ని ఉపయోగించుకోవద్దు. మీరు ఉపయోగించుకుంటున్నారు ప్రతిసారి కూడా, ఒక్కొక్క దానికి ఒకటి ఉపయోగించుకుంటూ ఉంటాం మనం ఒక్కొక్క పనికి. ఆ పనులన్నిటికీ ఏ శక్తిని దేన్ని ఉపయోగించుకుంటున్నామో కనుక మనకి తెలిస్తే, ఆ శక్తిని ఉపయోగించవలసినప్పుడు ఆ ప్రాణాన్ని మీరు ఉపయోగించుకుంటే సరిపోతుంది. మళ్ళా ఈ ప్రాణాన్ని ఉపయోగించుకోవాలి ఏది తెలుసు అంటే, మళ్ళీ పెద్ద సైన్స్ తయారవుతున్న పుస్తకం జరుగుతుంది ప్రాణము, దాని గురించి పెద్ద తీసి రాయాలి, ఈ ప్రాణం దీన్ని దీనికి ఉపయోగించుకోవాలి. అలాంటి కాదనని మీరేం పడక్కర్లేదు. మీరు చాలా గొప్ప సైంటిస్ట్ అనే దాన్ని మనం చాలా సింపుల్ గా ప్రూవ్ చేసేయచ్చు. ఒక వస్తువు పడిపోకుండా ఉండాలి అంటే, ఫిజిక్స్ చదువుతున్న వాడు కాస్త చెప్పండి, నాకు తెలుగులో పదాలు కానీ తెలియదు, ఇంగ్లీష్ లో పదాలు మర్చిపోయాను, ఇంకేత అదేదో నేను చెప్తాను, మీరు కాస్త దాన్ని హెల్ప్ చేయండి నాకు. ఒక వస్తువు పడిపోకుండా ఉండాలి అంటే, ఏదో ఒక గీతలా గీసి ఆ గీత మధ్యలోంచే కనుక వెళ్తే ఆ వస్తువు పడిపోకుండా ఉంటుంది అంటారు. ఏంటది, ఏదైనా ఒక వస్తువు పుస్తకం నిలువ పెట్టేందుకు ఇలా పెట్టి పడిపోతుంది, ఇలా పెట్టి పడిపోతుంది, ఇలా ఎలా పెట్టేందుకు పడిపోకుండా పెట్టగలిగింది, అది ఏ పరిస్థితిలో పడిపోకుండా ఉంటుంది కదా, గర్భనాది కదా. కానీ తెలియకపోయినా పడిపోకుండా పెట్టగలను నేను, గర్భనాది అని నాకు తెలియదు అనుకోండి, అయినా పెట్టచ్చు దాన్ని కరెక్ట్. అది నేను చెప్పదలుచుకున్నాను అంటే, మీరు దాని గురించి మీరు ఈ సైంటిఫిక్ వర్డ్స్ ఆ శక్తి ఉంటుందని అది పనిచేస్తుందని మీకు తెలియకపోయినా కూడా, చిన్నపిల్లలకి తెలియదు కదా, ఇది పడుకోకుండా పెట్టు అంటే పెట్టేయగలరు వాళ్ళు. కానీ మీరు సైంటిఫిక్ గా దీని గర్భనాథం ఉంది అది ఎక్కడ అని గీతలు గీచి వచ్చి పెట్టుకోదలుచుకుంటే ఆ రోజున పెట్టలేరు మీరు, మళ్ళీ ఆ గీతలు అంతా గీసుకుంటూ కూర్చోటమే తప్ప. అంచేత బై ఛాన్స్ నేను అనవసరంగా మీకు పనికిరాని వస్తువులు చాలా చెప్పినా, వాటిని పక్కన పడేయందంటే చాలా వస్తువులు పనికిరాని వస్తువులే చెప్తాను నేను. ప్రాణం అంటే ఇది 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 ఎలా ఉంటుంది, అప్రాణం అంటే ఇది ఇది అలా అంతా మీరు విని వదిలేయండి. ఇచ్చేంటే మీరు దాన్ని ఉపయోగించుకుంటూనే ఉన్నారు, ఉపయోగించుకోవడానికి కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయండి తప్ప, వాటిలో ఉన్నటువంటి శబ్ద జ్ఞానాన్ని మాత్రం మీరు అనవసరం ఎప్పుడు పట్టుకోకండి. అలాగే అడుగు తీసి అడుగు వేయాలి అంటే, ఎన్ని రకాల శక్తులతో మీరు పోరాటం సాగించాలో మీకు తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. సరే, అందరూ చిన్న చిన్న పిల్లలు కూడా అడుగు తీసి అడుగు వేసేస్తున్నారు కదా, కానీ ఇదంతా చెప్పాను అనుకోండి, మీ శక్తులకి ఎగైనట్టు మీరు అడుగు తీసి అడుగు వేస్తున్నారని నా ఉద్దేశం, మీరు అడుగు వేయడానికి ప్రయత్నించరు. మొట్టమొదట ఏ శక్తి పడుతుంది, స్క్వేర్ ఇంచ్కి 200 టన్నుల బరువు. ఒక టన్ను అంటే మీకు ఐడియా ఉందా ఎంత? 1000 కేజీ, 1000 కిలోలు. అలాంటిది మన శరీరం మీద ఎంత ఉంటుంది, కనీసం 14-15 ఇంచుల జాగా ఉంటుంది కదా, స్క్వేర్ ఇంచుల జాగా. ఒక్కొక్క ఇంచు మీద 200 టన్స్ బరువు మీద బాడీ ప్రెషర్ మన మీద ఉంది. 200 × 1000 టన్ను 1000 కిలోల బరువు అది ఎత్తిస్తున్నాం మనం, అది ఇలాగా నొప్పుతూ ఉంటున్నాం. ఒకటి దానికి అంత బరువు పెట్టుకుని అసలు మనం కదలగలం, ఆ బరువు మనం నెత్తిన తర్వాత అసలు పచ్చడైపోతుంది, మనం అసలు కదలలేం కదా. కానీ మనం ఏం చేయగలుగుతున్నాం అంటే, హాయిగా అడుగు తీసి అడుగు వేసిస్తున్నాం చూస్తున్నారా, కాస్త మొత్తాన్ని నొప్పెట్టొచ్చు అది చేస్తే వేరే విషయం, కానీ నడవగలుగుతున్నాం కాదు, మీకే అసలు మార్పు ఉందండి గుర్తున్నా. అదొకటి. రెండోది ఏంటి, మన మీద పనిచేసేది మనం అడుగు తీసి అడుగు వేయాలి అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇంచుకి ఈ 200 టన్ను బరువు కాకుండా గాలి వస్తూ ఉంటుంది మన వైపు. అందులో గాలి ఒక స్లైడర్స్ నుంచే రాదు, 1 సెకండ్ ఇటువైపు నుంచి వస్తూ ఉంటే ఇంకో 2 సెకండ్ ఇటువైపు నుంచి వస్తూ ఉంటుంది కదా. మరి గాలి తీవ్రతను కరెక్ట్ గా లెక్క పెట్టాలి మనం. ఆ గాలి తీవ్రత కంటే తక్కువగా మనం అడుగు వేస్తే వెనక్కి వెళ్ళిపోతాం, గాలి తీవ్రత కంటే ఎక్కువగా అడుగు ముందుకు వేస్తే పడిపోతాం. అంతేత గాలి తీవ్రత ఎలా ఉందో క్యాలిక్యులేట్ చేసుకుని మీరు అడుగు వేయాలి, లేకపోతే పడిపోతాం మనం. దాని తర్వాత ఏంటంటే, ప్రతి స్థలంలోనూ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది కదా. ఏదో 980 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్ అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ అది ఒకచోటే సీ లెవెల్ వద్ద, కానీ ఊరి ఊరికి స్థల స్థలానికి మారుతుంది. గుంటూరులో ఉన్నటువంటి గ్రావిటేషనల్ పవర్ కంటే ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది, హైట్ ఎక్కువ అనుకుంటాను చెప్పి కొంచెం తక్కువ ఉంటుంది. అది మళ్ళీ నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలని చేత నేను అమరావతి ఎక్స్ప్రెస్ గుంటూరులో దిగుతున్నప్పుడు ఎంత ఫోర్స్ తో దిగుతాను, అదే ఫోర్స్ తో ఇక్కడ దిగాను అనుకోండి, పడతాను నేను. అలా ఆ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని. ఎన్ని ఫోర్సులు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారో చూసుకోండి, కానీ ఇదంతా మీరు ఎక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటారో మీరు పట్టించుకోవటం లేదు. దానంతా అదే జరిగిపోతుంది కదా, ఈ దానంతా అదే జరిగిపోనివ్వకుండా వీటిని మీరు ఉపయోగించుకుంటున్నాము అని పేర్లని చెప్పారనుకోండి, మీరు సైంటిస్ట్ అయిపోయారు. కానీ దీన్ని పేరు చెప్పడం వరకే కానీ ఉపయోగించుకోవటం మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మీరు ఉపయోగించుకుంటున్నారు. అందులో ఎన్ని రకాల దాడి తీవ్రతలు మీరు చేసుకుంటున్నారో చూస్తే కంప్యూటర్ కూడా కరెక్ట్గా చెప్పలేదు. ఎంత ఫీడ్ చేయగలరు కంప్యూటర్లో, ఎటువైపు నుంచి గాలి వస్తుందో మనకు తెలియదు. నేను దిగుతున్నప్పుడు కదా మరి ఆ దాడి తీవ్రతను క్యాలిక్యులేట్ చేసుకుని నేను దిగాలి. ఇదంతా మీరు ఎవరు చేస్తున్నారు, ఎక్కడ జరుగుతుంది అంటే అది ఆ సమాన అనే ప్రాణి చేస్తూ ఉంటుంది. బ్యాలెన్స్ చేసేటటువంటి ప్రాణం మనలో ఒకటి ఉంది, అది సమాన ప్రాణం. అది ఉందా లేదా, అది పనిచేస్తుందా లేదా, దానికోసం నేను ఏం చేయాలి, ఏం చేయక్కర్లేదు, అది ఉంది. మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం. మనం ఎటు వచ్చి దాన్ని ఉపయోగించుకునే డైరెక్షన్ మార్చండి అని చెప్తున్నాం. అంతే గురువు చెప్పేదంతా కూడా ఏంటంటే, ఒకటి మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ముందు గుర్తించండి. అదే కృష్ణుడికి అర్జునుడు మాట్లాడుకున్నప్పుడు అర్జునుడు కూడా చెప్పేది అదే మీరు చెప్పింది చాలా బాగానే చెప్పారు, కానీ ఇదంతా నేను స్మృతి లబ్ధాన గుర్తొచ్చేసింది, అవును నాలో ఉంది ఇదంతా అన్నాడు. అది మీరు గుర్తుంచుకోండి. ఫస్ట్ పాయింట్, గురువులు చెప్పేది ఏది కూడా కొత్త విషయము చెప్పలేరు, మీలో లేని విషయం చెప్పలేరు. చెప్తే అది మీకు పనికిరాదు. మీలో లేని విషయం గురించి చెప్తే ఏం లాభం, ఎన్నిసార్లు చెప్తే ఏం లాభం, ఉన్న విషయం గురించి చెప్తే దాన్ని మీరు ఉపయోగించుకోగలరు. ఒకటి, రెండోది ఏం చెప్పాను, ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ శక్తుల్ని మీరు ఉపయోగించుకుంటున్నారు, ఆ ప్రకృతి యొక్క శక్తుల్ని. అందులో మీకు ఏ విధమైనటువంటి డౌట్ లేదు. అన్నిటికంటే మీరు చాలా గొప్పగా ఏ మాత్రం ఏర్పాటు లేకుండా మీరు ఉపయోగించుకునేటటువంటి ఒక శక్తి, దాన్ని ప్రాణశక్తి అంటూ ఉంటాం. ఊపిరి ద్వారా మనం తీసుకునేదాన్ని అది ప్రాణము అంటే, దాన్ని మీరు పుట్టిన దగ్గర నుంచి చివరి క్షణం వరకు మీరు ఏ పని చేస్తున్నా ఏం చేయకుండా ఏమి మర్చిపోకుండా దాన్ని చేస్తున్నారు, అదే అనన్య చింత అంటే. మీకు అనన్య చింత ఎలా చేయాలి అని భగవద్గీత 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు. మరి భగవద్గీతలో చెప్పేశాడు కదా కృష్ణుడు, అనన్య చింత చేయమన్నాడు, ఎలా చేసేది అని చేస్తున్నావయ్యా బాబు నువ్వు. నువ్వు అనన్య చింత చేయగలుగుతున్నప్పుడే నువ్వు ఏ పని చేస్తున్నావు కూడా ఊపిరి పీల్చుకోవటం నువ్వు మర్చిపోవటం లేదు. నీకు ఎంత మతి మార్పు వచ్చినప్పుడే మాస్టర్ నేను అన్ని మర్చిపోతున్నాను అంటారు వాళ్ళు. ఏది ఊపిరి పీల్చుకోవటం మర్చిపో చూద్దాం అంటాను, అది మర్చిపోరు వాళ్ళు కదా. ఈ ఊపిరి పీల్చుకోవటం మర్చిపోకుండా ఏదో ఒక విషయం గురించి మీరు కంటిన్యూస్ గా ఆలోచించగలిగేటటువంటి శక్తిని ప్రాణశక్తి అంటారు. బ్యాలెన్స్ చేయగలిగే శక్తి ఏ విధంగా అయితే సమాన ప్రాణ సమానం అన్నాయో, ఈ విధంగా ఏదైతే మన జీవిత వ్యాపారం అంతా కంటిన్యూస్ గా జరగటానికి కావాల్సినటువంటి శక్తి ఏదైతే మనలో ఉందో, ఊపిరి ద్వారా మనం దేన్నైతే పీల్చుకుంటున్నాము, లేకపోతే ఊపిరి మనల్ని ఏదైతే పీల్చుకునేటట్టు చేస్తుందో, అది ఒక తమాషైన స్టేట్మెంట్. దాన్ని కూడా కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ గురు పూర్ణిమ నాడు చాలా పెద్ద సాధన మనం పూర్తి చేసేసినట్టే. ఒకటి సమాన ప్రాణం గురించి చెప్పాను కదా, సమానం ఏం చేస్తుంది అంటే అన్నిటితో సమానం చేసేస్తుంది. ఈ కమ్యూనిస్టు వాళ్ళకి మనం చెప్పాలి, నువ్వు ఏది సమానం చేయక్కర్లేదయా, సమానమైనటువంటి ప్రాణం నీలో ఉంది దానిలో ఉంది, దాని పేరే సమానము, అందరినీ సమానంగా ట్రీట్ చేస్తుంది. కానీ సమానంగా ట్రీట్ చేస్తుందని కాదు, అక్కడ అర్థం ఏంటి అంటే బాహ్య జగత్తులో ఉన్నటువంటి శక్తులు, మన శరీరంలో ఉన్నటువంటి శక్తులు, వీటన్నిటిని కూడా కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అన్నాను. చీరాల్లో ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను, ఒక గ్లాస్ మీరు కనుక ఎత్తుతూ ఉంటే ఖాళీ గ్లాస్ ఎత్తుతున్నప్పుడు మీరు ఉపయోగించేటటువంటి శక్తి, గ్లాస్ నిండా నీళ్లు ఉన్నప్పుడు ఉపయోగించేటటువంటి శక్తిలో మార్పు వస్తుంది. మీరు చాలా సార్లు ఎప్పుడైనా చూసి ఉంటారు, కంట్రోల్ దగ్గర అక్కడ నీళ్లు ఉన్నాయి అనుకుని గ్లాస్ ఎత్తారనుకోండి, అందులో నీళ్లు లేకపోతే తక్కువని పైకి వచ్చేస్తుంది అది. మరి ఎంత క్యాలిక్యులేట్ చేసి మీరు ఎత్తి ఉంటారో మీరు ఎప్పుడు ఊహించరు, కానీ క్యాలిక్యులేట్ చేశారు మీరు అది కదా. ఇంకా ఈ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఉపయోగించుకోవటం ఎలా అన్నది నేర్చుకోండి. ఈ ఉపయోగించుకోవటం ఎలా అని నేర్చుకోవటంలో రెండు చెప్పాను, ప్రాణశక్తి ఒకటి చెప్పాను నేను, రెండోది సమానం చెప్పాను నేను. ఇంకోటి వ్యానము అని ఉంది. ఈ వ్యానము అంటే వ్యాపించటం అని అర్థం. ఈ వ్యాపించటం అనే అర్థంలో మనం గుర్తించవలసిందంటే మీరు ఎటువైపు ఎన్ని రకాలుగా వ్యాపించగలరు అనే దాన్ని కనుక మనం చూసుకుంటే, ఇప్పుడు మనం అనేక యాంగిల్స్ లో గురువు గారి గురించి ప్రాణశక్తుల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఒక్కొక్క యాంగిల్ లో మనం చెప్పుకుంటున్నప్పుడు తన్నొక్క వస్తుంది అంటే ఏంటి, అటువైపు మనం వ్యాపించలేకపోతున్నాం. ఇలా చెప్తున్నాను వినండి, వ్యానము అనేటువంటి శక్తి ఎలా ఉంటుంది అంటే, ఒక యాంగిల్లో చదువుతూ ఉంటాం మనం, దాని ఉంది అర్థం అయిపోతూ ఉంటుంది. దానికి మధ్య కొంతమంది రైటర్స్ కొంచెం తల్లొత్తి పేజీల మధ్య రాస్తూ ఉంటారు. అందులో నాకు ఈ తల్లొత్తి ఇచ్చేటటువంటి రైటర్స్ ఇద్దరు ఉన్నారు,
చేసి చిన్నెత్తులు వచ్చిన రోజు తినేసి అక్కడ ద్వారా
అతను ఏం చేస్తూ ఉంటాడు మధ్యన ఏదో రాస్తూ నవల్ రాస్తూ ఉంటాడు కదా, మధ్యన ఏదో సోదరు రాస్తాడు హోండ కారు ఎవరికని పెట్టాడు దాని వెనకాట కింద రాసేవాడికి వాడు ఎంత కష్టపడ్డాడు ఎంత వాడు ఆ మనశ్శక్తిని ఉపయోగించుకుని వాడు చేశాడు తమకొస్తుంది. అంటే ఏంటంటే వాడు ఏ దిశలో మనం తీసుకెళ్తున్నావో ఆ దిశలో వెళ్ళలేకపోతున్నాము, దోరకొస్తుంది అనమాట. అది ఈ దిశలో ఏ దిశలో కావాలి అంటే ఆ దిశలో మీరు వెళ్ళగలిగేటటువంటి శక్తి ఉంటే ఇది కోరుకుంటారు. వాడు సడన్ గా అక్కడ ఏం చేస్తున్నాడు అంటే నవలే రాస్తున్నాడు వాడు, కానీ ఆ నవలు రాస్తూ నవల మధ్యలో వాడు ఏం చెప్తున్నాడు అంటే ఒక వ్యక్తి ఒక పెద్ద వ్యాపారవేత్త అవ్వాలి అంటే వాడు ఎంత కష్టపడాలి, ఆ కష్టపడటానికి వాడు కావాల్సినటువంటి పనులు ఎన్ని చేయాలి, ఏమేం కావాలి, ఇవంతా కూడా జ్ఞానము అనేటటువంటి శక్తి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ శక్తి ఎక్కడ హెల్ప్ చేస్తుంది అంటే మన వంటలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కొందరు వంట చేసి అలసిపోతారు, కొందరు వంట చేసినా అలవరు. అంటే అది ఎవరి మీద నేను కమెంట్లా చెప్పటం లేదు, నేను మామూలుగా చెప్తున్నాను అంటే కొన్ని వంట కాకపోతే చదువు గురించి అన్నప్పుడు అది డేంజరస్ అది కట్టాడు. అంటే ఏంటనమాట, మనకి ఏదైనా ఒక వస్తువు కావాలి డబ్బా నుంచి అనుకుంటే ఇది నేను బొమ్మ వేయాలి అంటే ఏమేం కావాలి మనకి, ఒక పెన్సిల్ పెన్సిల్ కట్టరు రబ్బరు ఇక కాగితము డ్రాయింగ్ షీటు ఇవంతా కావాలి కదా. ఇవంతా కూడా మన మనసులో వ్యాపన చేసుకుని ఆలోచించుకుని ఏమేమి కావాలి అంతా ఒక కాగితం మీద రాసుకుని వెళ్ళి బజార్కి వెళ్ళి అన్ని ఒకసారి తీసుకోవటం ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటి, పెన్సిల్ కావాలి వెళ్ళాను బజార్కి తెచ్చుకున్నా, ఈ లోపల రబ్బర్ కావాలని తెలిసింది బజార్కి వెళ్ళాను రబ్బర్ తెచ్చుకుంది, ఈ లోపల ఏంటి గుర్తొచ్చింది రంగు తెచ్చుకోలేదు అని గుర్తొచ్చింది, ఎప్పుడు వేయాలి అక్కడికి వెళ్ళి మనం ఉపయోగించుకోవాల్సిన కాస్త ఏంటి అంటే మన పనికిరాని వస్తువులు ఏమైనా ఉండదని ముఖ్యంగా గోల్డ్ శక్తిని ఎందుకు వద్దంటున్నాను అంటే మనం ఇది క్వశ్చన్ ఉన్నామనుకోండి, గురువు గారితో మనకి లింక్ ఉంది, ఆ లింక్ అనేక జన్మల బంధం, అది మనం కాదనుకున్న ఆయన వదలండి, మనం చేయగలిగేది ఏం లేదు అని చెప్పి ఆయనతో పాటు మనం ఆయన లాగేసుకుంటే ఎడిపోవటమే మంచిది. అంటే ఆ లింక్ ఎలాగో ఉంది, వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు ఆ లింక్ ని అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, లండన్ లో యానీ బెసెంట్ ఒకసారి అర్ధరాత్రి ఏదో కారణం వల్ల రోడ్డు మీద నుంచి వెళ్తుంది ఆవిడ, సౌత్ హాంటన్ పేరు మనకి ఎందుకు కానీ ఏదో రోడ్డు మీద నుంచి వెళ్తుంది ఆవిడ. అక్కడే ఒక బార్ షాప్ ఉంది, బార్ షాప్ అంటే వాళ్ళు ఇండియన్స్ అయినా అమెరికన్స్ అయినా ఇంగ్లాండ్ వాళ్ళైనా తాగాక అందరూ ఒకలాగే ప్రవర్తిస్తారు జంతువుల్లాగా. సరే ఈ అటువైపు నుంచి వెళ్తుంది, ఆ బార్ నుంచి బయటకు వచ్చారు వాళ్ళు, బయటకు వచ్చి చుట్టుముట్టేసి అందరూ హత్య చేయడానికి పంపించారని ఏదో రాసింది. అప్పుడు మీరు ఏం చేయగలిగితే ఒక్కటి ఉంది, వాళ్ళు 20-30 మంది ఉన్నారట, సడన్ గా ఆవిడ గాల్లోకి తేలిపోయి ఆ సరిగా ఇన్సిడెంట్ అందు నుంచి గాల్లో ఎగిరి ఈ రోడ్డు ఉంది కదా దాని ప్యారలల్ రోడ్డు పక్కన దిగింది ఆవిడ, దిగి వెళ్ళిపోయింది. ఈవిడికి చేత కాదు అప్పుడు, ఆవిడ ఇంకా ఇంత సాధన అది చేసిన వ్యక్తి కాదు ఆవిడ. ఆవిడకి చాలా ఆశ్చర్యం వేసింది, సడన్ గా నేను గాల్లోకి ఎగిరి ఎలా దిగాను. అప్పుడు మాస్టర్ కేజన గురువు చెప్పాట, మేము నేను తీసి అక్కడ పడేసాను, కానీ ఆ గురువులు మన ద్వారా ఆ శక్తిని ఉపయోగించుకోవాలి అంటే అడ్డనుకుండకూడదు. ఈ పెట్రోల్ అది వెళ్తూ ఉంటే సాధారణంగా ఈ బండి రోజు ఆగిపోతూ ఉంటాయి ఒకసారి, ఆ తర్వాత బండి వాడిని మూసే బదులు బండి వాడిని మూసుకుని పాపం చోట్ల తగ్గుకుంటూ తోసుకుంటూ వెళ్తాడు. దానికి కారణం ఏంటంటే చాలా చిన్న కారణం ఉంటుంది, చిన్న కార్బన్ చోటు దగ్గర చిన్న కార్బన్ ఏదో అడ్డు తగులుతుంది కదా, అలాంటి కార్బన్స్ ఇక్కడ అడ్డు తగులుతూ ఉంటాయి. మట్టి ఈ శరీరం నుంచి వచ్చేటటువంటి మీ శక్తిని ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటాయి. మీరు శుద్ధి సాయిబాబా సినిమా చూసినా సత్యసాయి బాబాని మీరు జాగ్రత్తగా చూసి ఉండరు, చూశారేమో నాకు తెలియదు కానీ ఆ చేతి వేళ్ళు ఎప్పుడు స్థిరంగా ఉండవు, దానికి కారణం ఆయనకి ఏదో రోగం అది ఉండి కాదు, ఆ చేతి వేళ్ళతో ఆయన అనేక శక్తి ప్రసారం చేస్తూ ఉంటాడు రకరకాలుగా. ఎవరికి ఏ విధమైన శక్తి ప్రసారం చేస్తాడు అన్నది మనం తెలుసుకోవచ్చు, మనకు అనవసరం కూడా తెలుసుకుంటే ప్రమాదం కూడా, కానీ నాకు ఇవ్వలేదా అనిపిస్తున్నందుకు. కానీ గురువులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఇండైరెక్ట్ కాంటాక్ట్ కంప్యూటరైజ్ చేసేసి ఉంటారు అనేక జన్మ నుంచి మనకి, అంచేత మనకి ఏ విధమైనటువంటి ఆపద కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు కానీ మన శరీరం ద్వారా పక్కనున్న వాళ్ళకి ఏదైనా ఇవ్వదలుచుకుంటే అనేక సార్లు అది కూడా విడిపోతూ ఉంటుంది. ఒకసారి సాధన గ్యాప్ లో వాటిలో ఈ సడన్ గా నిప్పులు వస్తూ ఉంటాయి, కూర్చోలేకపోతాం. దానికి కారణం ఏంటంటే ఎక్కడికో ఏదో శక్తి ఆ కేంద్రాన్ని ఉపయోగించి వాళ్ళు పంపించేస్తారు. వాళ్ళకి మనం రైట్ ఇచ్చేసిన చెగద సరెండర్ చేసినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో స్వామి అంటే, నువ్వు నా కాళ్ళ నొప్పులు వచ్చేటట్టు ఎందుకు చేశానంటే ఇంకా నువ్వు సరెండర్ చేసిన పనేం లేదు కదా. అంటే ఇలాంటి చిన్న చిన్న జరుగుతున్నప్పుడు ఇది గుర్తుంచుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అలాంటప్పుడు మన శరీరంలో కానీ మనసులో కానీ ఏ విధమైనటువంటి మలినము లేకుండా ఉంటే, మాలిన్యం లేకుండా ఉంటే అసలు మనకి బాధగా అనిపించదు, ఆ రెసిస్టెన్స్ ఉండటం వల్ల ఆ బాధ వస్తుంది. అందుకని ఈ కాలు గోళ్ళు చేతి గోళ్ళు మాత్రం మీరు వారానికి ఒకసారి అయినా గ్యారంటీగా తీసేసుకోండి, గురువు గారికి చాలా ఉపయోగపడతాం. ఇంకో లాభం ఏంటంటే గురువు గారికి మనం ఉపయోగపడినట్టు మనకు తెలియదు. ఈసారి ఎప్పుడైనా తల్లకి వస్తే గురువు గారు ఏదో మనం ఉపయోగించేసుకుంటున్నారనే భ్రాంతిలో మాత్రం మీరు ఉండకండి. అసమానం ఆయన ఉపయోగించుకోరు. ప్రతిదానికి నేను చెప్పడం లేదు, ఇది ఒక విశేషం మాత్రమే. కానీ సాధనా క్యాంపులో మాత్రం గ్యారంటీ అది. సాధనా క్యాంపులు అలాంటివి జరుగుతున్నాయంటే ఇంకంటే ఇలాంటివి ఆయనకు చాలా ఇష్టం, ఆయనకి ఇష్టమైన పనులు జరుగుతున్నాయి కనుక దానికి తగిన వాతావరణం అదే అతను ఉపయోగించుకుంటున్నాడు కనుక మీకు నొప్పులు అవి ఎలాంటివి అయినా ఉంటే కాస్త మీ గోడని జాగ్రత్తగా చూసుకోండి. గోడల్లో మట్టి ఉండేమో, లేకపోయినా నొప్పి రావచ్చు. ఇచ్చేట గోడలోనే మట్టి ఉండక్కర్లేదు, మనసులో కూడా మట్టి ఉండొచ్చు. మనసులో మట్టి ఉండటం అంటే అప్రేమ త్యాగము ఇది లేకపోవడం రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ఇవంతా కలిపి చేసేటటువంటి సిస్టమ్ ఏంటి అంటే అపారణ కరెక్ట్గా ఉందా లేదా. తర్వాత మూడ నాలుగైపోయాయి కదా, ఇంకెందుకండి ఉదాహరణ చెప్పేసాను కదా. వ్యాధము అనేక రకాలుగా మనం వ్యాపించండి, అనేక రకాలుగా మనం వ్యాపించదలుచుకోవాలి. అనేక రకాలుగా ఎలా వ్యాపిస్తాము అన్నది ఈ రెండు మూడు రోజుల్లో మనం వ్యాపించి చూద్దాం. దాని గురించి చెప్పుకోకుండా సత్సంగ పెట్టడం టైం అయిపోయింది కనుక. ఇచ్చేత ఈ పంచాగ్ని విద్యని ఈ సాధనలో నేను చెప్పిన రెండు మూడు పాయింట్స్ ఎంతసేపు చెప్పింది. ఒకటి, మీలో లేనటువంటి శక్తి కొత్త శక్తి ఏది ఏ గురువు మీకు ఇవ్వలేదు. మీలో ఉన్న శక్తుల్ని ఉపయోగించడం నేర్పుతారు మొదటిది. రెండోది ఏం చెప్పాను, మీలో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించుకోవటం కాదు మనం నేర్చుకునేది, మీలో ఉన్నటువంటి శక్తి యొక్క లక్షణాలు మీరు తెలుసుకుంటే దాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో మీ అంతటి మీరు ఉపయోగించుకోవటం నేర్చేసుకుంటారు. ఈ ఉపయోగించుకోవటం నేర్పటంలో ఎవరు నేర్పుతారు అంటే గురువు కూడా నేర్పడు. గురువు ఏం చేస్తాడు, తప్ప నుండి ఉత్సాహపరుస్తూ ఉంటాడు. చిన్నప్పుడు అడుగులు వేస్తాం మనం, ఈ అడుగులు వేస్తున్నప్పుడు అడుగులు తగబడి పడిపోవడానికి కారణం ఏంటి అంటే భూమి ఆకాశం శక్తి మిగతా శక్తులు వీటి మధ్య మనం సమన్వయం చేసుకోలేకపోతాం. మిల్లిమిల్లిగా సమన్వయం మనం చేసుకుంటున్నాం. ఈ సమన్వయం ఎలా చేసుకుంటున్నాం, చిన్నపిల్లలు ఆ నడక ఎలా నేర్చుకుంటున్నారు వాళ్ళు రెండు రకాలుగా. ఒకటి వాళ్ళు అభ్యాసం చేస్తారు, రెండోది వాళ్ళ అభ్యాసాన్ని మనము ఉత్సాహపరుస్తాం తప్పట్లు పెట్టి కదా. అలాంటి తప్పట్లు గురువు గారు బ్రహ్మాండంగా మనకు కొట్టేశారు. మీరే అర్జునులు అన్నారు, మీరే హనుమంతులు అన్నారు, అసలు మీ వల్లే మహాభారత యుద్ధం జరిగిందన్నారు. మీరు లేకపోతే మహాభారత యుద్ధం అసలు జరిగేది కాదన్నారు. అది అబద్ధం కాదు, అయితే మహాభారత యుద్ధంలో మనం అందరం పాల్గొంచుకున్నాం. ఆ భయమే ఇప్పటికీ మన మనసులో ఎక్కడో సబ్కాన్షియస్ మైండ్ లో ఉండిపోయింది. మహాభారత యుద్ధంలో అనుభవించినటువంటి కష్టాలు అనుకోండి, ఏదైనా అనుకోండి వాటిని. అని చెప్పి మనం మళ్ళా ఇటువంటి పని చేయాలి అంటే కొంచెం వెనకాడుతున్నాం. అలాగే మీరు ఏంటనుకున్నారు, గోవర్ధన పర్వతాన్ని తెచ్చిన వాళ్ళు అన్నారు, బాలభారతులు మీరే అన్నారు గురువు గారు. ఏమీ ఆయన అబద్ధం చెప్పటం లేదు, అంతా మనం చేశాం. అలాగే ఇప్పుడు కూడా మళ్ళా మనం చేయాలి. ఈ మళ్ళా మనం చేయటానికి కావాల్సినటువంటి ఉత్సాహం ఆయన ఇచ్చేస్తున్నారు. అంటే ఏ ప్రాణాన్ని ఉపయోగిస్తున్నారు ఆయన, ఉత్సాహపరుస్తున్నారు కదా, అదే ఆయన ఉపయోగించేస్తున్నారు. అంతేత ఉత్సాహానికి మనకి లోటు ఏమీ లేదు. మనమే అర్జునము, మనమే హనుమంతుడు అంటే ఇంతకంటే గొప్ప ఉత్సాహం అవతరిస్తారు. కానీ మనకి చిన్నపిడిగా మళ్ళా లేచేటటువంటి ఎబిలిటీ మనం తెచ్చుకోవాలి. ఒకరోజు సాధన చేస్తాం లగ్నం కాదు, రెండో రోజు చేయటం కంటిన్యూస్ గా అలా అడుగుల మీద అడుగు వేసుకుంటుంటే ఆ తడబడుతున్నటువంటి అడుగుల్లో చిక్కి వచ్చి నిండిగా మనం నడవటమే కాకుండా పరిగెత్తగలుగుతాం. ఎందుకంటే ఈ విధంగా పరిగెత్తటం అది ఎందుకు అనేది కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం. ఎందుకంటే ఇలా పరిగెత్తే మళ్ళా నా కోసమే నేను పరిగెడతాను, నా సాధన కోసమే పరిగెడతాను అంటే గురువు గారి జ్ఞానశక్తి కొంచెం తక్కువ అయిపోతుంది. ఉత్సాహపరచడం కొద్దిలే కాదు, నీ పని నువ్వు చూసుకొని ఆ పని నేను చూసుకుంటాను అంటారు. కానీ స్వస్తి ప్రజాభ్యర్థ రాక్షసులు ఇటు దేవతలు డిఫరెంట్ డైనింగ్ టేబుల్స్ మీద కూర్చున్నారట. ప్లేట్లో ఆహార పదార్థాలు అన్ని పెట్టేశారు. పెట్టేసాక గబగబగబ ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి ఇద్దరు వచ్చారు. వచ్చి ఏం చేశారు, ఈ నో చేతులు కట్టేశారు. అంటే ఇది వండకుండా తినండి అన్నారు. రాక్షసులు పాపం అవస్థ పడుతూ ఉన్నారు, తిండి మొక్కలు వేస్తూ ఉన్నారు, తినలేకపోయారు. దేవతలు మాత్రం ఆగి కడుపు నిండా తిన్నారు. ఎలా తిన్నారు అంటే వీడి ప్లేట్లో తీసి ఎదుటి నోట్లో పెట్టేవాడు, సుఖంగా అటువంటి వాడి ప్లేట్లో తీసి వీడి నోట్లో పెట్టేవాడు. అలాగే మీరందరూ సుఖంగా ఉండాలని మనం వాళ్ళు కోరుకుని వీడు సుఖంగా ఉండాలని వీడు కోరుకుంటే అందరూ సుఖంగా ఉండిపోతారు కదా. అది దేవత అంటే నేనే సుఖంగా ఉండాలి అనే కోరుకోవటంలో, నా కోరికలే తీరాలి అనే కోరుకోవటంలో చేయవండదు. కానీ వంగకపోయినా పర్వాలేదు, దానికి ఏమి నీ కోరికలు తీరాలని నేను కోరుకుంటాను, నా కోరిక తీరాలని మీరు కోరుకోండి. సరిపోతుంది కదా, ఇది అసలు ట్రిక్ అందులో ఉన్నది అని చెప్పి ఇది మాత్రం మీరు మర్చిపోకుండా సాధన మీరు ఏం చేస్తున్నా దేవుడైనా ఆ మహత్తరమైనటువంటి దేవీ శక్తి పది సంవత్సరాల కాలంలో చాలా బాగా పనిచేస్తుంది. అసలు మీరు అనుకున్న జరగకుండా ఉండటం అంటూ ఉండదు, అసంభవం. అది ఎక్కడైనా జరగటం అంటే మీరు అనుకోలేదు అంతే, కరెక్ట్ గా అనుకోవటం లేదు. కరెక్ట్ గా అనుకోవటం ఏంటంటే ఏంటి మాట్లాడు, మళ్ళీ మీరు అనుకో క్లాస్ పెట్టేశారు అక్కడ. కరెక్ట్ గా అనుకోవటం అంటే ఏంటి అంటే నాకు ఇదే కావాలి అని మీరు అనుకోవటం లేదు. నాకు అనుకుంటే మళ్ళీ కష్టం, ఎదుటవాడికి అనుకోండి వాడికి జరిగిపోయాలి వాడికి జరిగిపోయాలి అని ఎదుటవాడితో కష్టం చెప్పండి, నాకు ఇది కావాలి అలాంటి పరస్పరం భావం ఎంత జయ పరమాత్మ అని కృష్ణుడే చెప్పాడు. ఒకరికి కావాల్సింది ఒకరు అనుకోండి, కాదు మీకు కావాలి అని అనుకోకండి అని. అలాంటప్పుడు మన మనస్ఫూర్తిగా వాడికి కావాలి అని కోరుకోకపోతే వాడు మీకు కావాల్సిన మనస్ఫూర్తిగా కావాలి అని అనుకోడు కదా. అంతట మనస్ఫూర్తిగానే వాళ్ళకి కావాల్సింది కావాలి అనుకోండి, పెద్ద అవసరమే పెద్ద దాంతో పెద్దవాళ్ళు కనిపించి అనుకుంటే రిజల్ట్స్ రావు. కానీ బాకీ పదవాళ్ళు పెద్దవాళ్ళు కలిపారు మనస్సునే కలుపుతారు కనుక అందరి కోరికలు హాయిగా తప్పనిసరిగా తీరుతాయనే గురువు యొక్క వాగ్దానం ఉంది మనకి, వాళ్ళ గ్యారంటీ. ఇంకొక బాధలు కష్టాలు ఇవి ఏమి ఉండవు మనకి, ఏమైనా చిన్న చిన్న ఉంటే అది ఇంకో టైం ఉంటాయి. ఒకసారి కొంచెం అడ్డు తగలవచ్చు అంతే, మధ్య మాత్రమే అవరోధాలు కావాలి.